Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో మరి వాళ్ళ సాటర్డే కాబట్టి మనం సాటర్డేస్ మామూలుగా సంగీతమో సాహిత్యమో హాస్యమో లేకపోతే చరిత్ర ఇవేవి కాదంటే కొంచెం యూనిక్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి అందులో భాగంగా నేను గత 6 వారాల నుంచి రాదర్ అవధానం గురించి చెప్తూ ఉన్నాను. అవధానం ఈ ప్రక్రియ ఎంత కష్టతరమైందో అంత మంచి మెదడుకి మేత పెట్టేది కూడాను. అందుకే ఫస్ట్ సాంస్క్రిట్లో స్టార్ట్ అయినా ఆ తర్వాత తెలుగు ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప బడ్డింగ్గా కన్నడ మరాఠీ భాషల్లో కూడా అవధానం చేస్తున్నారు. సరే అవధానంలో ఎన్ని విభాగాలు ఉంటాయి, అసలు అవధానం ఎన్ని ప్రక్రియల్లో చేస్తారు, నయనావధానం అని చెప్పి శ్రవణావధానం అని చెప్పి ఇలా రకరకాలు ఉన్నాయి. సో బేసిక్ అవధానం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ తర్వాత వారాల్లో సరే అవధానం చేస్తున్నారు వాళ్ళు చాలా గ్రేటు ఓకే, కానీ మనం ఒకవేళ అవ్వాలి అనుకుంటే మనకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇదేమీ ఏదో అవుట్ ఆఫ్ ది బ్లూ మూన్ మంచి జన్మతః ఇలా ఉన్నవాళ్ళే చేయగలరు అలా ఏం లేదు. ఎవరూ పుట్టుకతో ఏవి నేర్చుకోరు, అన్నీ కాలక్రమేణ తర్వాత నేర్చుకునేవే. సో ఈ క్రమంలో కాలక్రమంలో తర్వాత నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతటి ప్రతిభావంతులు అయ్యారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. నాగఫణి శర్మ గారు కానీ లేకపోతే మేడసాని గారు కానీ లేకపోతే గరికపాటి వారు కానీ ఇలా చాలామందిని చూసాం మనం. వాళ్ళు ఎంతటి సాధన చేశారు అనేది కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు. గరికపాటి గారు అయితే చాలా ఓపెన్గా ఇది నేను చేసేది, నేను ఇలా నేర్చుకున్నాను, నేను ఇట్లాంటి టిప్స్ పాటిస్తాను, మీరు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఆయన ఎక్కువగా యూత్ అపీలింగ్గా మాట్లాడతారు కాబట్టి ప్రతిసారి ఆయన మాట్లాడే విధానంలో లేకపోతే ఆ ప్రవచనాలు అనుకోండి ఏదైనా కానీ దాంట్లో ఏంటంటే ఎక్కువగా ఆయన ఎవరో కొంచెం బాగా రిటైర్ అయిన వాళ్ళకి వీళ్ళకి చెప్పకుండా యూత్కి చెప్తారు. ఎందుకంటే మేనేజ్మెంట్ క్లాసెస్ లాగా తీసుకుంటే బెస్ట్, ఇవాళ రేపు యూత్లో ఇది చాలా అవసరము అని చెప్పి. అయితే ఈ మధ్య ఆయన అవధానం చేసినప్పుడు ఈ విషయాలు చెప్పారని కూడా నేను చెప్పాను మీకు. అయితే ఆయన అదే అంటారు, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి, కొంచెం మెమరీ పవర్ ఎక్కువ ఉండాలి, కొంచెం స్పాంటనిటీ ఎక్కువ ఉండాలి. ఇన్ని ఎక్కువ ఉంటే కనుక అది మనం ఎందుకు అవుతాం కదా, మనకి డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నిట్లోనూ. సరే సో ఆ ఉద్దేశంలో నేను మిగతా అన్ని మీకు చెప్తూ దాంట్లో ఎట్లా వాడతారు ఏంటి సమస్య పూర్ణం దత్తపది అన్ని విభాగాలు చెప్తూ వాటికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఆ తర్వాత మనం ఎలా ఉండాలనే విషయం మీద కూడా లాస్ట్ వీక్ చాలా మటుకు మనం చెప్పేసుకున్నాం. అయితే లండన్ జపాన్ ఇవన్నీ ఒక పదాలు ఇచ్చి వాటితోటి ఒక దత్తపది ఫిల్ చేయమని చెప్తే ఎట్లా ఫిల్ చేశారు ఇవంటి ఇవన్నీ కూడా చెప్పారు. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిటిక్స్ ఎలా ఉంటాయని వాటి గురించి మాట్లాడుకున్నప్పుడు అమెరికా అనేది అమెరికాగా మార్చి విడగొట్టి అందులో కూడా అమెరికాగా విడగొడదాం అనుకున్నారు నాగఫణి శర్మ గారు. సో ఆ తర్వాత మళ్ళీ అమరి ఆ తర్వాత కాని కళ్యాణానికి కలిపి మొత్తానికి ఆ విధంగా ఆ సమస్యని పూరించారు. ఇలాంటి సందర్భాల్లోనే చాలా స్పాంటనిటీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ఈవెన్ పృచ్ఛకులు కూడాను ఓకే ఇలా చేసి ఉంటాడు అని అనుకుంటారు, కానీ అలా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ ఒకటి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన అలా ఇచ్చారని చెప్పి మనకు తర్వాత అర్థమవుతుంది. ఇలాగ అంటే ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది బట్ దాని తర్వాత అంటే పాయింటర్ లేదు, ఒకటే హ్యాండిల్, ఒక యతి, ఒక ప్రాస, ఇవన్నీ అట్లా రావాలి అంటే అడ్జెక్టివ్గా సరిపోవచ్చు లేదా ఫ్రేజ్ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఏదేమైనా కూడాను హిమాలయాలకి దూరంగా ఇంటిని గురించి మాట్లాడచ్చు అని అనిపించాలి అని అంటే ఇలా మాట్లాడాలి. ప్రాసను పూర్తి చేస్తూ 4వ పాదం అలఘు దగ్గర ఆగి ఉంటే కనుక అలా పూర్తి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా మొత్తం అంతా విడగొట్టుకుని మొత్తానికి ఆ పద్యాన్ని పూరించారని చెప్పుకున్నాం. ఏ పాదానికి ఆ పాదం తయారు చేసే వాళ్ళైనా ఒకటేసారి ప్రిపేర్ అయిపోయి పాతతరం వాళ్ళతో ఒకటేసారి ప్రిపేర్ అయిపోయి ఒక్కొక్క లైన్ని ఒక్కొక్కసారి చెప్పినా కూడా మొత్తం ఒకసారి ప్రిపేర్ అయిపోయేవాళ్ళు. వేరే ఇప్పటి వాళ్ళు ఏంటంటే ప్రతి పదాన్ని ప్రతి అంటే పాదాన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. ముందు విడగొట్టినా తర్వాత వెనక అర్థవంతమైన మాటలనిచ్చి దత్తపదాలు ఏవైతే వీళ్ళు స్టార్ట్ చేస్తారో, ఫస్ట్ పాదం లాంటి సందర్భంలో మొత్తం పాదంలో ఉండాల్సినటువంటి అన్ని విషయాల్ని ముందే ప్లాన్ చేసుకుని చేసేటటువంటి ప్రక్రియలో ఎప్పుడూ కూడా జ్ఞాపక శక్తి చాలా అసలు మేజర్ కీ రోల్ పోషిస్తుంది. సో ఇలాంటి వాటిల్లోనే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా అవధానంలోదే, ఇది కూడా దత్తపదే. టీవీ, వీడియో, కార్, రేడియో, ఈ నాలుగు ద మోస్ట్ ఇదివరకైతే లగ్జూరియస్, ఇప్పుడైతే అవసరమైనవే ఎమ్యూనిటీస్. ఈ నాలుగిటితో రామాయణ అర్థంలో ఒక శ్లోకం చెప్పాలి, ఒక పద్యం చెప్పాలి. అది ఉత్పలమాల ఫార్మాట్లో చెప్పాలి. ఉత్పలమాల అంటే గుర్తుందా ఏ గణ విభజన? భరణ భవరవ. సో దాంట్లో రావాలి. వీటిలో ఒకటి, రెండు, నాలుగు ఆ పదాలని అలాగే వాడటానికి లేదు రామాయణ అర్థంలో. అంటే టీవీ, వీడియో అండ్ రేడియో, టీవీలో ఉన్నది రెండే అక్షరాలు. సో దాన్ని అసలు విరవడానికి కూడా ఒకటే మార్గం ఏంటంటే టీ ఒకటి వి ఒకటి మార్చాలంతే. అండ్ వీడియో కూడా ఒక రకంగానే విరుగుతుంది, వీడి యో, యో అంటే డియోతో మొదలయ్యే పదాలు అసలు ఉంటాయా? అండ్ రేడియోతో అయితే ఇంకా పెద్ద బాధ. ఇక వీడియో విషయంలో అట్లీస్ట్ వీడి అనేది ఒక చక్కటి తెలుగు పదం, బట్ రేడి అనేది అలా కాదు కదా. అందుకనే దాంతో ఎనరేడి అనే ఒక వింత పదాన్ని తయారు చేశారు. దాని అర్థం ఏంటి అని డబాయిస్తే ఆ ఏదో విధంగా ఏదో ఒక అర్థం సాధించగలడు, కానీ ఆ పదం ఇది వరకు ఎవరైనా వాడారా ఏంటి అనేది మనకు తెలియదు. మొత్తం మీద బాగా ఆలోచించి చించి చించి ఆ టీవీ, వీడియో, కారు, రేడియోతోటి రామాయణ అర్థంలో ఉత్పలమాల పద్యం తయారైపోయింది. ఎస్, మరి అది ఏంటి ఆ పద్యం చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే తివాలా, జాతరలంటే పాతర తీయాలి, పాతర తీస్తే పకిరునవుతాను. చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే తివాలా,
లాభాలు లాభాలు లక్ష లాభాలు, లాభాలు లాభాలు లక్ష లాభాలు, కొడుకును కంటాను కోటి లాభాలు, కొడుకును కంటాను కోటి లాభాలు.
లాభాలు కాస్త గుబలకొచ్చాను, ఎవ్వరా మంతా మొదటికొచ్చాను, ఎందుకు అంట చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే తివాలా. నలుసొకడు పుడితే నాకు ఆనందమే, నాతి మాత్రం నలుసు కారది కారదు అంట చేయకే దుబారా నేను చెప్పినట్టు చేయకుంటే దివాలా.
ముంచెడు పాలు మరగబెడితే ముచ్చమంతటి మీగడ, పెడితే ముత్యమంతటి మీగడ, మీగడ వంటి కొడుకే పుడితే మెడలు మిత్యలు కట్టడ, మీగడ వంటి కొడుకే పుడితే మెడలు మిత్యలు కట్టడ కట్టడ
అంటెక్కిన దాన్ని మొగుడేమి చేస్తాడు, రచ్చకెక్కిన దాన్ని రాజేమి చేస్తాడు. దుబారా నీ ఇష్టమొచ్చినట్టు తిరుగు గిరగిరా.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతులకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారేవు చిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి కారు, సారీ, టీవీ, వీడియో, కారు, రేడియో, వీటితోటి రామాయణ అర్థంలో ఉత్పలమాల ఫార్మాట్లో తను పద్యం చెప్పారని చెప్పాను కదా, అదేంటి అంటే తారక మంత్రమున్విడి సదా చనటి విషవార్ధి కృంకెదో వైరము వీడి యోగి జనవంద్యు వినీల మహాపయోధర కారు మహాత్ము రాముని సుఖం కరుణిన్ శరణంబు వేడుమ ఈరిత చిత్తవృత్తి నెనరేడి యొనర్పగ శాంతి నీకునై. ఇది ఇంతకుముందు పద్యం విషయంలో అనుకున్నవి ఇప్పుడు ఇంకా మనకు స్పష్టంగా కనపడతాయి. చూడండి, 2-3 పాదాల్లో పదాలు విరవడానికి చాలా తేలికైనవి. వీడి యోగి అని వచ్చింది, ఓకే. ఆ తర్వాత చనటి విషవార్ధి, అక్కడ టీవీ వచ్చేసింది. సెకండ్ దాంట్లో ఇది వచ్చేసింది. థర్డ్ దాంట్లో కారు మహాత్ము రాముని సుఖం అక్కడ వచ్చేసింది. చిత్తవృత్తి నెనరేడి యొనర్పగా అక్కడ అది వచ్చేసింది, 4th పాదం. సో ఆ పాదాలు కూడా బాగా కరెక్ట్గా వచ్చాయి. అంటే 1, 4 కొంచెం కష్టం, కానీ ఆ రెండింటిలోనూ ఏంటంటే 4 అది మరీ కష్టం. ఆ పాదం డిజైనింగ్ చూస్తే తెలుస్తుంది, అవి తయారు చేసేటప్పుడు అవధాని ఎట్లాంటి ఒక సైకలాజికల్ చర్నింగ్కి గురయ్యారు అనేది, ఆ మానసిక స్థితి ఎంత గ్రైండింగ్లో ఉండి ఉంటుంది ఏంటి అని. ఇది ఏ అంగదుడో రావణుడికి చేస్తున్నటువంటి హితబోధ అనుకుంటే 1, 4 పాదాలు దారి తెలియకుండా వెళ్ళినట్టు, 2, 3 అలా హాయిగా వచ్చినట్టు కనిపిస్తాయి. 2, 3 బాగా రావడానికి ముఖ్య కారణం అవి 2 ఫిల్టర్ లైన్స్ టైప్. రాముడి పొగడ్త తప్ప వాటిలో ఇంకేమీ లేదు. రాముడిని పొగడ్డం అనేది ఇదివరకు 100 మందికి ఆల్రెడీ అట్లాంటి ఫార్మాట్స్లో పద్యాలు చెప్పేసి ఉన్నారు. సో కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇది కొంచెం ఒక టైప్ ఆఫ్ ఫన్ కూడా ఉంది దీంట్లో. రామ, కామ, రోమ, కోమ, చిన్నపిల్లలకి ఆశీర్వాదం. దీనికి చెప్పినటువంటి పద్యం ఏంటంటే, రామ మేమిట పూజకై పిలిచిననన్ రమ్యంబుగా శారద కామ మేము త్వదీయ భక్తులము శంకాతంకమే ఇంకేటికో మామ, మానసమెల్ల నీకు సుమమై మందారమై పూచెరో. మామై నింపిన యాసలెల్ల నివిగో మన్నింపవే గైకొనన్. మళ్ళొకసారి చెప్తాను. రామ, మేమిట పూజకై పిలిచిననన్ రమ్యంబుగా శారదాకామ, మేము త్వదీయ భక్తులము, శంకాతంకమింకేటికో. మామ, మానసమెల్ల నీకు సుమమై మందారమై పూచెరో. మామై నింపిన యాసలెల్ల నివిగో మన్నింపవే గైకొనన్. ఇచ్చిన అన్ని పదాల రెండో అక్షరం ఒకటే కావడంతో వాటిని ప్రాసల్లో పడేయడం అనేది ఒరిజినల్ ప్లాన్. ఇక ఈ రామ అనేది ఫస్ట్ పదంగా ఇచ్చి ఆ పాదంలో ఏముండాలో పృచ్ఛకుడే చెప్పేశాడు కాబట్టి ఆ పాదం హాయిగానే అయిపోయింది, పెద్దంత అంటే కేక్ వాక్లా అయిపోయింది. ఇక సెకండ్ పాదం కామాతో మొదలవ్వాలి కనుక మొదటి పాదం చివరిలో దానికి ప్రిఫిక్స్గా ఉండే పదం వెయ్యాలి. అండ్ సందర్భం వచ్చేసి చిన్నపిల్లల విషయం కాబట్టి శారద అని వేసేశాడు. నిజానికి శారద కాముడు రాముడు కాకపోయినా అలా సెట్ అవ్వడానికి. ఇక మూడో పాదంలో ఒక గమ్మత్తు. మూడో దత్తపదం మామ అని ఎందుకో మనసులో ఉండిపోయింది. అలా అనుకుని ఉత్సాహంగా పాదం మొత్తం చెప్పేసరికి గుర్తొచ్చింది అది మామ కాదు రోమా అని. సో మూడో పాదం మొదట్లో రోమా రావాలంటే ఆ ఒక్క పాదం సర్దితే చాలదు. రెండో పాదం చివరిలోనే దానికి సరైనటువంటి ఒక ప్రీఫిక్స్ వేయాలి. దానికి పూర్తిగా లేట్ అయిపోయింది కాబట్టి రెండో పాదం వెనక్కి తీసుకోవడానికి లేదు కాబట్టి ఏదైనా సరే ఒక మంచి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఎవరు పెద్దంత కనిపెట్టరనో లేకపోతే ఎవరు క్వశ్చన్ చేయరనో మరి ఆ నమ్మకం ఉన్నవాడు కనుక ఆ రోమాని మూడు నాలుగు పాదాల మధ్యలో ఇరికించేశాడు. కాకపోతే దీనివల్ల నాలుగో పాదం మొదట్లో కోమా వేయడానికి వీలు లేకుండా పోయింది. పైగా ఈ పాదానికి లాస్ట్కి వచ్చేసరికి అవధానం కూడా అయిపోవచ్చు ఉండాలి. కోమా బదులుగా గోమా పెట్టి లాగేశారు. ఇది ఈ పద్యం కథ. ఇప్పుడు ఒకసారి మేడసాన మోహన్ గారి పద్యం ఒకటి చూద్దాం. తార్చి కూర్చి మిర్చి ఆర్చి ద్రౌపది వస్త్రాపహరణం గురించి చెప్పాలి. ఈ నాలుగు పదాలని ఉపయోగించి ఇక్కడ కూడా చీయని వచ్చింది చూశారు. కాకపోతే ఇది అసలు దానికి దీనికి సంబంధం లేదనుకోండి. సరే ఇవన్నీ కూడా పాదాల మొదట్లో ఉంచడానికి సరిపడే పదాలే కానీ పద్యాన్ని తార్చితో మొదలుపెట్టడం బాగుండదు అనుకుని వాటిని లోపలికి నెట్టేశారు. అట్లా డిజైన్ చేసుకుంటే వచ్చిన పద్యం ఏంటి అంటే, అకటా దుష్టగణాలు తార్చినవి మాయాద్యూత సంక్రీడకై వికటింపన్ అని జాలిగూర్చి హరిసుస్విన్నాత్ముడై ప్రీణితోత్సుకుడై సారగమిర్చిరోద్భవ పటుస్ఫూర్తిలన్ సద్వస్త్రముల్ ప్రకటింపన్ మది తాపమార్చికడు ఇంపై కృష్ణహర్షింపగన్. ఈ పద్యం కూడా ఒక్కో పాదం ఒక్కోసారి తయారై ఉంటుంది అని చెప్పక్కర్లేదు, ఎందుకంటే కొంచెం అతుకులుగానే కనపడుతూ ఉంటుంది. తార్చిని విరవకుండా అలా వదిలేద్దామని నిర్ణయించుకోవడంతో ఫస్ట్ పాదంలో ఏం విషయం వాడితే అది పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది అనేది తేలిపోయింది. ఇక రెండో పాదము అలాగే వచ్చింది. సో అందుకని ఇక మూడో పాదం దగ్గరకు వచ్చేసరికి మిర్చి దాపురించింది. ఓ అర్థం లేని సమాసానంలోకి నెట్టేసి దాన్ని అక్కడితో కంప్లీట్ చేసేసి నాలుగో పాదం ఏదో పద్యం పూర్తయింది అనిపించడానికి పనికొచ్చింది. ఇలా ఇచ్చిన పదాలు తేలికైనవి కావడం, అవధాని కూడా పెద్దంతా ఏమి శ్రమ పడక్కర్ లేకుండా లాగించేద్దామని చూడడంతో ఏదో ఒకటి అయిపోయింది అన్న టైప్లో తయారైంది. అప్పుడు అది ఎట్లా అంటే పూరణ కరెక్టే, మొత్తం అదే ఫార్మాట్లో అంత ఓవరాల్ రిక్వైర్మెంట్ అంతా కరెక్టే, బట్ అంత పజిలింగ్గా లేదు అనేది అక్కడున్న పృచ్ఛకులు అభిప్రాయపడ్డారట. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
నా பயணமு காதா நீதந்தகனி சகிலேதா நீ ஒன்றரி பயணமு காதா நீதந்தகனி சகிலேதா நாக்கை வேச்சே நவ்வுலு பூச்சே நாச்செலி கண்ணுல காசே வெண்ணெலா பைனா வெண்ணெலா மனசுலோ நா வெண்ணெலா பைனாலோ நா தந்த மாமா பரச்சே விண்ணெலா பாலா விண்ணெலா
నమస్కారం, ఇది నా స్వరం. నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతల కోసం ఆలూరు కృష్ణప్రసాద్ గారు అందిస్తున్న అచ్చ తెలుగు వంటలు. ఆహా ఏమి రుచి కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఇడ్లీలు, దోశలు, చపాతీల్లోకి కారపొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. కావలసిన పదార్థాలు: నూనె 3 స్పూన్లు, ఎండుమిరపకాయలు 12, పచ్చి శనగపప్పు 1 కప్పు, చాయమినప్పప్పు 1 కప్పు, ధనియాలు 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, ఉప్పు తగినంత. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని నూనె మొత్తం పోసి నూనె బాగా కాగనిచ్చి వరుసగా ఎండుమిరపకాయలు, పచ్చి శనగపప్పు, చాయ్ మినపప్పు, ధనియాలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో కరివేపాకు కూడా వేసి ఎర్రగా వేగనివ్వాలి. చల్లారగానే మొత్తం మిక్సీలో వేసి పప్పులు పూర్తిగా నలక్కకుండా మిక్సీ రుబ్బుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ దోశల్లోకి కారపొడి సిద్ధం. మరి ప్రయత్నిస్తారు కదా? మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. Thank you.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి ఏంటంటే, అది ఆ పద్యం గురించి కాకుండా ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ కూడా చెప్తానని చెప్పాను కదా నేను. అంటే అక్కడితో ఇంకా జస్ట్ అలా కంప్లీట్ చేసేసేదో నామకే వాస్తే కంప్లీట్ చేసినట్టు కాకుండా కొన్ని ఉదాహరణలు ఎలా అంటే, అంటే కొంచెం పాతతరం అవధానుల దగ్గరికి వెళ్దాం. అంటే వేలూరు శివరామశాస్త్రి గారు, ఆయన ఒకసారి గుంటూరులో శతావధానం చేశారంట. ఎప్పుడు? 1911, ఇప్పుడు కాదు. అంటే ఆల్మోస్ట్ 100 ఏళ్ళు దాటిపోయింది. 100 ఏళ్ళ మీద ఇంకా 7 ఏళ్ళు ఎక్కువే. ఆయన ఒక 2 దత్తపదులు ఫిల్ చేసినవి చాలా బాగున్నాయి అని చెప్పి చెప్పారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తే, యతి చెడే, గతి చెడే, మతి చెడే, స్మృతి చెడే అని ఈ 4 పదాలు, యతి చెడే, గతి చెడే, మతి చెడే, స్మృతి చెడే అనే 4 పదాలు చంపకమాల ఫార్మాట్లో ఒక పద్యం చెప్పాలి అని అన్నారు. అన్నప్పుడు ఆయన దానికి పూరణ ఇచ్చారు. చాలా సింపుల్ యెట్ చాలా సరళంగా ఉండేటట్టుగా ఉంది అది. యతి చెడే పిల్ల కాలువను క్రోతి తరించే నటంచు పల్కగా, గతి చెడ సభ్యులందరూ వికావిక నవ్వులను పునర్పగా, మతి చెడ నేటి దుష్కవుల మాయ కవిత్వముచే జనాళికిన్, స్మృతి చెడ నట్టి వారలను చేరిక బేరగదీయు వారికిన్. సో అంటే ఇప్పుట్లాగా మామూలుగా ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి దత్తపదులు విషయాలు, అంటే కనీసం శతావధానుల్లో అప్పుడు ఇచ్చేవారు కార్యము మేబీ, అంటే బాగా కొంచెం ఒక ఫార్మాట్ కఠినంగా ఉండేదా లేకపోతే చాలా ఈజీగా ఉండేదా ఇట్లాంటివి ఏం లేకుండా అంత హార్డ్ పదాలు కూడా లేవు ఫ్రాంక్లీ. కనుక పద్యంలో ఒడిదొడుకులు ఉన్నాయా లేదా అని చూసేటటువంటి అవకాశం లేదు. ఒక ట్విస్ట్, ఒక ట్వీక్ అలాంటివి ఏం లేవు. అప్పుడున్న కవిత వివాదాల దృష్ట్యా ఈ పదికక్ష కవుల్ని ఒక పోటు పొడిచే అవకాశం వస్తే వదలలేదు. అందులోనూ అప్పుడు తాను కొంచెం యంగేజ్లో ఉన్నట్టున్నాడు. సో ఈ పద్యం మొత్తం చెప్పి ఒకసారి, అంటే ఒకసారి చేశారా లేకపోతే ఏ పాదానికి ఆ పాదమా అనేది చెప్పడం కష్టం, బట్ ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా ఉంది కనుక చూస్తే అలాగే అనిపించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కానీ ఫ్లో చూస్తే ఒకటేసారి చేశారేమో అని అనిపిస్తుంది. ఆ శతావధానంలో మిగిలిన పద్యాలు చూస్తే చాలా వాటిలో మొత్తం ఒకేసారి తయారైనటువంటి ఆ క్వాలిటీ మనకు కనిపిస్తుంది. సో అంటే ఏదో ఒక ముక్కలు ముక్కలుగా విరిచి లేకపోతే ఒక బ్రేక్ ఇచ్చి చెప్పినట్టుగా ఉండదు. చెప్పడం అలా చెప్పినా ప్రిపేర్ అవ్వడం మటుకు మైండ్లో ఆల్రెడీ ఒకటేసారి ప్రాసెస్ అయిపోయింది పోయమంతా అనే అనిపిస్తుంది ఆ ఫ్లో చూస్తే. అయితే ఆయన ఫ్లో ఆఫ్ రైటింగ్ ఆర్ ఫ్లో ఆఫ్ రిసైటింగ్ వచ్చేసి మొత్తం ఒకేసారి కట్టాడు ఆ పద్యాన్ని అనేది మనకు అర్థమవుతుంది. తొలి పాదంలో ఒక రకమైన చమత్కారం కూడా ఉంటుంది. యతి చెడే, గతి చెడే అనే ఆ లైన్స్లో యతి చెడే పిల్ల కాలువను క్రోతి తరించే నటంచు పల్కగా. సో ఇట్లాంటి కొన్ని చమత్కారంతో అండ్ అప్పట్లో అందరూ ప్రతి వాళ్ళు మేము కవులమే అని అనుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న పంచ్ ఇచ్చారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అదే అవధానంలోది, సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్చ్యకరణి. వీటితో ఒక పద్యం అన్నమాట. అది ఎలా వచ్చిందంటే, చెలగు పాంధులకెల్ల సంజీవకరణి, సరసి చందోవలకును విశల్యకరణి, తగు చకోరంబులకును సంధానకరణి, కడు ప్రకాశించే సౌవర్చ్యకరణి తరణి అని. ఎంత చక్కగా ఉంది అసలు ఆ ఫ్లో. కానీ అందులోనూ ఆసువుగా అలా చెప్పారంటే, నిజంగా శతావధానంలో ఒక భాగంగా చెప్పారంటే ఆయన ఎంత గ్రేటో మనకు అర్థమవుతుంది. రామాయణంలోని మూలికల పేర్లు తీసుకుని వాటిని సూర్యుడికి అన్వయించడం అనే భావంతో పట్టుబట్టి రాసిన పద్యంలా ఒక మంచి ఒక మీనింగ్ బాగుంది, పదాల ఫ్లో చాలా బాగుంది, అండ్ అదే ఫార్మాట్లో చక్కగా అలా ఇమిడిపోయింది. అనుమానం లేకుండా ఇది మొత్తం ఒకసారి తయారైందని మనకి ఈజీగా అర్థమవుతుంది. మామూలు వాళ్ళ చేతిలో ఈ దత్తపదాలు ఎన్ని తిప్పలు పడాల్సి వచ్చేదో. అంటే రామాయణంలో ఒరిజినల్ కాంటెక్స్ట్లోనే పద్యం చెప్పేసే వాళ్ళేమో మేబీ కొంతమంది, బట్ ఈ ఆయన చెప్పినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో నిజంగా అసలు సూపర్. అసలు వేలూరి శివరామ శాస్త్రి గారు అంత ఫ్రీ ఫ్లోగా వచ్చినాయి అంటే వర్డ్స్ నిజంగా చాలా. ఇంకొకటి సివి సుబ్బన్న గారు కూడాను పద్యం ఒకటి అంటే దత్తపదులు గురించి మాట్లాడాల్సి వస్తే కనుక ఆయన కూడా చాలా చక్కగా చెప్తారు. ఆయన 80s అనంతపురంలో జరిగినటువంటి ఒక అష్టావధానం నుంచి ఒక ఎక్సెప్ట్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్గా సివి సుబ్బన్న గారి పద్యం ఎలా ఉంటుంది అనేది. గవాస్కర్, కిర్మాని, పటౌడి, కపిల్ దేవ్ వీటితో రాయలసీమలో ఉన్నటువంటి కరువు పరిస్థితి గురించి చెప్పమని 80s అనంతపురంలో జరిగిన ఒక అష్టావధానంలో ఆయన అడిగారు. అప్పుడు ఈయన ఆ 4 పదాలని ఉపయోగిస్తూ చెప్పినటువంటి దత్తపది ఎలా ఉంది అనేది నేను ఈ చిన్న విరామం తర్వాత చెప్తాను.
సలాం బాబు, సలాం బాబు, రండి చూడండి, మన్ని చిన్నెలన్నీ చూపవచ్చి తిమండి. సలాం బాబు, ఓ సలాం బాబు, సలాం బాబు, సలాం బాబు, రండి చూడండి, మన్ని చిన్నెలన్నీ చూపవచ్చి తిమండి.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు, ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆల్రెడీ ఇప్పుడు ఇందాకే మనం జస్ట్ వేలూరు శివరామ శాస్త్రి గారు చేసినటువంటి అవధానంలో నుంచి కొన్ని రెండు దత్తపదుల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత సివి సుబ్బన్న గారు 1980s ఒక దత్తపది చెప్పారు. అది గవాస్కర్, కిర్మాని, పటౌడి, కపిల్ దేవ్ ఈ 4 క్రికెటర్స్ని ఉపయోగించి, పేర్లను ఉపయోగించి రాయలసీమలో ఉన్నటువంటి కరువు పరిస్థితిని చెప్పమని అడిగినప్పుడు 80s అనంతపురంలో జరిగిన ఒక అష్టావధానం నుంచి ఒక ఎక్సెప్ట్ చెప్తానని చెప్పాను కదా. ఆ పద్యం ఏంటంటే, పశు సంతానము ప్రాగవస్కర తను ప్రత్యగ్రతన్ బాసి కృంగి శనైరీతి కృషించి కూలె నిల జంకిర్మానినుల్ క్షామమై అసనాయన్ తినజొచ్చిరెల్లడల తృణ్యాలం పటౌడింబమెప్పుడు శుభశ్రీ విలసిల్లునో కపిల దేవుల్ చూడ రాట్సీమలో. ప్రాక్ అవస్కర తను ప్రత్యగ్రత అంటే ఈ పూర్వభాగ పృష్ఠభాగ సౌష్ఠవం, అంటే ఒక మామూలుగా ఇప్పుడు యూత్కి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక మనిషి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఉంది అపియరెన్స్ అనేది. బాగా తిండి తిని పొట్ట వచ్చి, లేకపోతే వెనకాల కొంచెం మంచి బాగా తిన్నవాళ్ళు ఎలా ఉంటారు అండ్ బాగా క్షామంలో ఉన్నవాళ్ళు, కరువులో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అనే విషయానికి సంబంధించిన ఒక పదం ప్రాగవస్కర తను ప్రత్యగ్రతాన్ బాసి అని. ప్రాక్ అవస్కర తను ప్రత్యగ్రత అంటే పూర్వభాగ పృష్ఠభాగ సౌష్ఠవం. తృణ్య లంపట ఔ డింబము అంటే గోవుల కడుపు. ఇవి అవధానించిన అర్థాలు. నిజంగా చాలా అంటే చాలా కష్టమైనటువంటి పూరణ ఇది. పైగా మనకి అది గమనిస్తే పద్యం మొత్తం ఒకసారే తయారైంది, లేకపోతే ఇచ్చిన పదాలతోటి ఇంత ఇంటిగ్రిటీ ఉన్న పద్యం తయారు కావడం అనేది చాలా కష్టమైన విషయం. పైగా సంస్కృత పదభూయిష్టమైనటువంటి పద్యం చెప్పాలంటే ఏ పాదానికి ఆ పాదంగా విడదీయడం అనేది చాలా కష్టం. కాబట్టి అలాంటి పద్యాలు చెప్పేవాళ్ళు సాధారణంగా పద్యం మొత్తం ఒకసారే తయారు చేసేసుకుంటారు మైండ్లో. కాబట్టి అసలు 4 క్రికెటర్లకి రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతానికి అసలు ఎక్కడ సంబంధం లేదు. పోని అవి ఏమన్నా కొంచెం సూర్య లేకపోతే ఇలాంటివన్నీ తెలుగు పదాలు లేకపోతే కాస్త అందరికీ తెలిసిన అంటే కొంచెం దేంట్లోనే విడగొట్టి వాడదగ్గ పదాలా లేకపోతే అట్లాగే యాజ్ ఇట్ ఈస్గానే యూజ్ చేయగలిగిన పదాలా అంటే కాదు. గవాస్కర్ తర్వాత కిర్మానీ పటౌడి కపిల్ దేవ్ ఏది కూడాను కనీసం దగ్గరలో కపిల్ ఒక్కటి కొద్ద గొప్ప అన్న పదం కానీ మిగతా అసలు కనీసం దరిదాపుల్లో కూడా లేవు. స్టిల్ అలాంటి ఒక పద్యాన్ని తను క్రియేట్ చేయగలిగారు అని అంటే ఆయన నిజంగా గ్రేట్. పద్యం మొత్తం ఒకసారి తయారయ్యి ఉండి అది మైండ్లో ఇంటిగ్రిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, ఎంత లైన్ అండ్ లెంత్లో ఫ్లో ఆఫ్ వర్డ్స్ రావాలి, అలా వస్తేనే కానీ ఇట్లాంటి ఒక మంచి సుందరమైన పద్యం తయారు కాదు. పైగా ఎక్కువగా అంత కష్టమైన పదాన్ని సంస్కృతం వాటిల్లో ఎంబైడ్ చేసి ఇచ్చారు. సరే, ఈ విషయము మనము అంటే మన చాలాసార్లు అనుకుంటాం ఏది ఒక మామూలు సందర్భాన్ని ఇస్తే గనక రామాయణంలోదో భారతంలోదో లేకపోతే ఇంకొకటో అది వేరు. మొన్న నేను మీకు చెప్పాను గుర్తుందా, కేరళలో ఉన్నటువంటి ఒక మొన్న ఈ మధ్య వచ్చిన ఫ్లడ్స్ గురించి దత్తపద చెప్పమని చెప్పి గరికపాటి వారిని అడిగారు. ఆయన కొబ్బరి తోటలు కొబ్బరి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కేరళలో ఉన్న వాటి గురించి అట్లా ఆ పద్యాన్ని చెప్పుకొచ్చారు. నాకు ఆ పద్యం అయితే ఇప్పుడు గుర్తులేదు కానీ, సో అంటే మనిషి ఎట్లాంటి సిచ్యువేషన్లో నుంచి అయినా సరే హీ షుడ్ డిరైవ్ వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద పృచ్ఛక. వాళ్ళు ఇచ్చిన లిమిట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటినే బేస్ చేసుకుని వాటితోటే అంటే వాటినే వాడుతూ క్రియేట్ చేయగలగాలి, అప్పుడే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే కనుక అంటే మామూలుగా ఏ మనము ఒక సందర్భాన్ని తీసుకున్నా కూడా అంటే మహాభారతం కానీ రామాయణం కానీ ఇలాంటివి ఏవి తీసుకున్నా ఒక సెట్ ఆఫ్ అవధాన కార్యక్రమాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమస్యని దేంతో అంటే మహాభారతంలో ఉన్న ఏవైనా సరే మనం మాట్లాడచ్చు కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక కన్స్ట్రైన్ అంటూ ఉండదు. మహాభారతంలో ఏదైనా ఒక సిచ్యువేషన్కి సంబంధించినటువంటి పద్యం చెప్పాలి అని అంటారు కాబట్టి. బట్ వేరిన్ ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఫ్రీ వర్స్ ఒకటి ఇస్తారో దీంట్లోనే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఆ ప్లేస్తో అనుబంధం ఉండొచ్చు లేకపోవచ్చు అవి తెలియదు కదా, అందుకని. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అంటే ముందే తెలుసుకుంటారు కొద్ది గొప్ప అవధానులు వాళ్ళకి అన్నిటి మీద అవగాహన అయితే ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ కాకపోయినా వీళ్ళు దాన్ని కొంచెం అంటే ముందే ఊహించి ఇలా ఉంటే బాగుంటుందేమో అని అనుకుని చెప్పాల్సి వస్తుంది. అటువంటి సందర్భాల్లో కొంచెం కష్టమే. అండ్ ఇదే సందర్భంగా చెప్పుకోవాల్సి వస్తే కాంట్రాస్ట్ కోసం జస్ట్ శాన్ ఆంటోనియోలో నాగఫణి శర్మ గారు చెప్పినటువంటి ఒక పద్యం కూడా ఒకసారి చూద్దాం. నాగలి మొరకు గిలక వల్లకాడు, వీటితో అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తు గురించి ఒక పద్యం అడిగారు. అది ఎట్లా వస్తుందంటే, చేతబట్టిన నాగలి చెలువు మీర మొరకు నుడికారముంజున్పి చెరకు పిండి, గిలకవలె నాల్క తిరిగిన పలువరసల వెలుగు పసవల్ల కాడోయి వెలితి వల్ల. దీనికి అడిగిన విషయానికి సంబంధం ఉండదు, అంటే అసలు ఏమైనా అర్థం ఉందా అని బాగా దీర్ఘంగా ప్రాజ్ఞులు ఆలోచించుకోవచ్చు. అయితే ఇక్కడ ఉద్దేశం అవధానాన్ని లేదా అవధాన ప్రక్రియని లేదా అవధానిని విమర్శించడం కాదు, పద్యం తయారైనటువంటి టెక్నిక్ చూడటం. ఈ పద్యాన్ని నుంచి నేర్చుకోవాల్సింది ఏ పాదానికి ఆ పాదం చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది చెప్పడం కోసం అన్నమాట. సో ఒకటేసారి తయారు చేసినటువంటి గవాస్కర్ కిర్మానీ పటౌడి కపిల్ దేవ్ అది కానీ లేకపోతే సంజీవకరణి విశల్యకరణి సంధానకరణి సౌవర్చకరణి అది కానీ లేకపోతే యతి చెడే గతి చెడే మతి చెడే స్మృతి చెడే ఇది కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి మొత్తం దాన్ని ఒక ఫార్మాట్ ముందే అనేసుకొని బ్రెయిన్లో మొత్తం ప్రాసెస్ చేసేసుకొని పద్యమంతా ఒకసారి చేస్తే ఎలా ఉంటుంది. ఆన్ ద కాంట్రాస్ట్ ఇలా అంటే ఒక నాగలి, మొరకు, గిలక, వలకాడు వీటిని ఒక్కొక్క పాదము ఒక్కొక్కసారి ప్రాసెస్ చేసుకుని చెప్తే ఎలా ఉంటుంది. దీనికి సంబంధం లేకుండా ఫస్ట్ పాదానికి సెకండ్ పాదానికి సంబంధం లేకుండా అల్లుకుంటూ అలా చెప్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద, రెండిటికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని గుర్తించడానికి ఇలా ఆన్ ద కాంట్రాస్ట్ ఇంకొకటి చెప్తే మనకు అర్థమవుతుంది. అంటే ఒకటేసారి ప్రాసెస్ చేసుకోవడం వల్ల ఉన్న లాభాలు నష్టాలు ఏంటి, అండ్ ఇలా చేయడం వల్ల లాభాలు నష్టాలు ఏంటి అని. అంతే, ఇక్కడ ఏది కంపేర్ చేయడమో, ఒక అవధానిని ఇంకో అవధానితో పోల్చడమో, వాళ్ళని కించపరచడం ఇలాంటివి ఏమీ లేవు. ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటిక్స్ వాళ్ళవి, ఎవరి సిపియు ప్రాసెసింగ్ స్పీడ్ వాళ్ళది, ప్రాసెసింగ్ చేసే విధానం వాళ్ళది. అందరూ గొప్పవాళ్ళు కాబట్టే ఇవాళ మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. సో బేసిక్గా మనము ఎలా అంటే, మరి ఇంతలా కాకపోయినా కాస్త జ్ఞాపశక్తిని కాన్సన్ట్రేషన్ని పెంచుకుంటే మన డైలీ లైఫ్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనలిటిక్స్కి ఎంత చక్కగా ప్రిపేర్ అయి ఉంటామన్న విషయం మీద మాత్రమే ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇవాళకి ఇంతటితో ముగించి తిరిగి వచ్చే శనివారం ఈ అవధాన ప్రక్రియలోకి సంబంధించినటువంటి మరిన్ని కిటుకుల్ని మీకు చెప్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
మదన మనోహర సుందర నారీ మధుర దరస్మిత నయన చకోరీ మందగమనజిత రాజమరాళి నాట్యమయూరి అనార్కలి అనార్కలి
Oh కాకితో ఒకసారి కబురం తినావని కలలో నిలవలేకున్నాను జోజు, నిలవలేకున్నాను జోజు.
చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీ తండ్రి ఓడి పడ్డాడు.
చక్కని నా బాబు జోజు, చల్లని నా తండ్రి జోజు. ఒరేయ్ తరులతో పని ఏమి జోజో, ఇది మంచి సమయమో జోజో.